साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न ప్రచోదయ
యోగ విద్య గురించి భగవద్గీతకి ఉన్నటువంటి సంబంధం గురించి ఎవరు చెప్పలేదు అనిపిస్తున్నాకు. ఎవరు యోగ విద్య పరంగా, కానీ భగవద్గీతలోనే యోగివి అంతకంటే గొప్పదైనటువంటి లేదు, తపస్వి కంటే జ్ఞానివి కంటే కూడా యోగమే గొప్పది, నువ్వు యోగవంతుడివి కా అని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఆ దృష్టికోణం రాలే. ఇక్కడ మనం ఆ దృష్టికోణంతో భగవద్గీతని చదువుకుంటాం. ఈ భగవద్గీతని ఆ విధంగా చదువుకుంటున్నప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు కూడా యోగ విద్యలే. అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ, అది కూడా యోగమే. సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, విజ్ఞాన యోగము, చివరికి మోక్ష సన్యాస యోగము, అన్ని యోగాలే. భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు కూడా యోగాలే. అంచేత ఇక్కడ యోగము అనేటటువంటి పదాన్ని మనము ముఖ్యంగా ప్రపంచానికే ఒక మార్గదర్శకలం కాదలుచుకున్నటువంటి వ్యక్తుల సమూహము యోగ విద్య యొక్క అంతరార్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ జీవితం మనం ఎత్తాం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మాస్టరు మరి మాకు గురువు ఉన్నాడా? దానికి కారణం నేనే. వాళ్ళ ప్రశ్న వేయటానికి కారణం కూడా నేనే. ఎందుకంటే నేనేం చెప్తూ ఉంటానంటే, భౌతిక శరీరధారి అయినటువంటి వాడిని ఎవరు కూడా మీరు గురువుగా స్వీకరించకండి. దానికి కారణాలు ఉన్నాయి. కలికాలంలో ఆ మాట అనటానికి కావలసినటువంటి కారణాలు ఉన్నాయి. మరి భౌతిక శరీరధారి అయినటువంటి వ్యక్తిని నేను గురువుగా స్వీకరించకపోతే సూక్ష్మ శరీరంలో వచ్చేటటువంటి నేను సూక్ష్మ శరీరంతో వచ్చేటటువంటి గురువుని నేను గుర్తించలేను కనుక మరి నా పరిస్థితి ఏమిటి? అది పాపం వాళ్ళ ప్రశ్న. ఎక్కడ ఈ అనుమానం వచ్చింది అంటే, మనకు అనుమానం ఎక్కడొస్తుంది అంటే, గురువుని మనం వెతుక్కుని నాయనా నువ్వు నాకు గురువు కా అని ఆ మహానుభావుడి చేత అనిపించుకుని ఫలానా ఆయన నా గురువు అని చెప్పుకున్న తర్వాతే గురువు మీ జీవితంలోకి వస్తాడు అనేటటువంటి ఒక మూర్ఖపమైనటువంటి ఒక అవగాహన వచ్చేసింది. మానవ శరీరం మీకు లభించటమే గురువు యొక్క వరదానం, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జంతువునాం నర జన్మ దుర్లభం, జంతు శ్రేణిలో ఉన్నాం మనందరం కూడా. సడన్గా ఓ విచిత్రమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ వల్ల జంతు స్థాయి నుంచి మానవుల స్థాయిలోకి వచ్చాం మనం. ఈ మార్పు మన చేతిలో లేదు, జంతువు చేతిలో ఉందనుకుంటున్నారా మీరు ఈ విధంగా మారడం? అది గురువు అనుగ్రహమే. మానవ శరీరం మీకు లభించిందే, అది మీ గురువు యొక్క అనుగ్రహమే. అందుకు నేను భౌతిక శరీరధారి అయినటువంటి వాడిని మీ గురువుగా ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అంట. మీకు ఆల్రెడీ గురువు ఉన్నాడు, లేకపోతే మీకు భౌతిక శరీరం రాదు. ఈ మానవ శరీరం లభించటమే మీ గురువు యొక్క అనుగ్రహం. ఆయన మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు, ఆ గురువే. మీరు ముందున్నారా వెనక్కున్నారా దాని గురించి ఏం గాభరా పడకండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీరు చాలా గొప్పవాళ్ళు, మనం చాలా గొప్పవాళ్ళం, మానవ శరీరధారులు ఖచ్చితంగా చాలా గొప్పవాళ్ళు. ఈ అనంతమైనటువంటి విశాల విశ్వములో ఎన్ని గ్రహాలున్నాయి, ఎన్ని గోళాలున్నాయి, ఎన్ని పాలపుంతలున్నాయి, కానీ మనిషిడి మనిషి లాంటి జీవి ఇంకోడెవడో ఎక్కడా ప్రస్తుతం ఇంతవరకు కనిపించలే ఉంటే ఉండొచ్చు కాక ఎక్కడైనా. మరి మనం 800 కోట్ల మంది ఉన్నాం, జనసంఖ్య చాలా ఎక్కువైపోయింది, బాబాయ్ మనం భరించలేము అనేది మన దృష్టికోణంలో చాలా ఎక్కువే. కానీ ఈ అనంత విశాలమైనటువంటి విషయంలో పృథ్వీ ఎంత? పృథ్వీ మీదే 84 కోట్ల జీవరాశులు ఉన్నాయంటున్నారు, అందులో మనిషి ఒకడు. చేత ఈ అద్భుతమైనటువంటి మానవ శరీరం మీకు లభించడమే గురువు యొక్క అనుగ్రహం. అంచేత మీరు వేరే గురువుని అనుకోకల్లే, ఎక్కడ వెతుక్కోమంటాడు. అందుకే శ్రీకృష్ణుడు చివర మొత్తం 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్తాడు. 18వ అధ్యాయంలో ఏం చెప్తాడు? హృద్దేశేర్జున తిష్టతి, మీ హృదయంలోనే భావాల రూపంలోనే నేనున్నాను. ఎవరు? నేను శ్రీకృష్ణుడు కాదు, ఆ జగద్గురువు. మీ యొక్క గురువు మీ హృదయంలోనే ఉన్నాడు. ఆయన్ని వదిలేసి నేను బయట వాళ్ళని పట్టుకుంటే, యోగ సాధనలో మీరు మొట్టమొదట నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. గురువు ఉన్నాడా లేదా మీకు? 100,000 సంవత్సరాలు బట్టి గురువు యొక్క అనుగ్రహంలో మీరు జీవిస్తున్నారు. ఆ గురువు యొక్క అనుగ్రహం వల్లే ఈనాడు మీరు ఈ స్థితిలో ఉన్నారు. అదే గురు చరిత్రలో కూడా నేను మిమ్మల్ని, దీపకుడు యొక్క చరిత్రలో మిమ్మల్ని అర్థం చేసుకోమనేది. నేను గురు చరిత్ర పారాయణ చేశాను, నాకేం సుఖాలు వచ్చాయి? ప్రశ్న ఇది. మర్చిపోయేది ఏంటి అంటే, సాధకుడు యోగికి ఈ తేడా రాదు, సాధకుడికి యోగికి ఈ తేడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ మానసికమైనటువంటి శీర్షాసనం మీరు వేయగలిగితే ఖచ్చితంగా శీర్షాసనమేది. ఏమని చెప్తున్నాం, ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం, సాయి అనుగ్రహం వల్ల మాకు ఈ కష్టాలు పోయాయి. మీరు చాలా భ్రమలో ఉన్నారు. సాయి అనుగ్రహం వల్ల కష్టాలు పోవు, కష్టాలు వస్తాయి. నిజమా మాస్టర్ అయితే ఈసారి నుంచి సాయి అన్ను. మీరు అన్నా అనకపోయినా మీ గురువు మీ హృదయంలోనే ఉన్నాడు. మీరు ఏం చేయగలరు? ఆ గురువు యొక్క క్లచెస్ నుంచి పారిపోలేరు. మీరు కళ్ళు మూసుకోగలరు, అంతకంటే మీరేం చేయాలి? అది చేస్తున్నారు. మీరు కళ్ళు తెరవండి, అది చెప్పేది. కష్టాలు, అర్జున విషాదయోగం, కులదీపకుడు, గురు చరిత్రలో కూడా విషాదమే. వాళ్ళకి ఆ లాభాలు వచ్చాయట, వీళ్ళకి ఈ లాభాలు వచ్చాయట, వాళ్ళకి ఈ లాభాలు వచ్చాయట, మరి నాకేంటి? మా వంశంలో వాళ్ళకు కూడా వచ్చే లాభాలు, మా ఇంటి పక్క వాళ్ళకి లాభాలు కనిపిస్తున్నాయి, మరి నాకు? గుర్తుంచుకోండి, నిజంగా గురువు అనుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద ఉంటే మీ కష్టాలే ఉంటాయి. కానీ మీ కష్టాలు ఇవ్వాలా కష్టాలు ఇవ్వకూడదా అన్నది కూడా ఆ గురువే నిర్ణయిస్తాడని, మీ చేతిలో ఏం లేదు. అంచేత నాకు ఈ గురువు వద్దు, నాకు ఆ గురువు వద్దు అన్న ఏం కుదరదని. మీరు చేయగలిగేది ఏంటి అంటే ఆ నియమాన్ని అర్థం చేసుకుని. అందుకే అర్జునుడు చాలా తెలివైనవాడు. 18వ అధ్యాయంలో చివరిలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో, నేను చెప్పవలసినంతా చెప్పాను, నువ్వు నా భక్తుడివి, నా ప్రియమిత్రుడివి, ఇష్టోసిమే, నాకు చాలా ఇష్టం నువ్వు అంటే, అందుకని నేను ఇదంతా చెప్పాను. ఏదే ఇచ్చేసి తదా గురు, నీకు ఏది ఇష్టం అవుతే అది చేయన్నాడు జగద్గురువు. ఆయన మీద తిప్పి కొట్టగలిగాడు అర్జునుడు లాంటి శిష్యుడే. కరిష్యే వచనం తవ, నువ్వేం చెప్తే అది చేస్తా, నేనేం అడగను. అడగను అంటాం అసలు ఫస్ట్ స్టెప్, అడగటం కాదు. అడిగే స్థితిలో యోగి ఉండడు, చేసే స్థితిలో ఉంటాడు. నువ్వు నన్ను ఏం చేయమంటావు? నన్ను ఏదో చేయటానికి ఈ భూమి మీదకి దింపావు. నేనేం చేస్తున్నాను? లెక్చరర్ గాను, క్లర్క్ గాను, ఆఫీసర్ గాను, జడ్జి గాను, ప్రెసిడెంట్ గాను, రోడ్లు ఊడ్చేవాడు గాను, ఎలా బతికినా ఒకటే, దానికి ఏ విలువ లేదు. ఎందుకంటే ఈ భౌతిక జీవితంలో మీరు జీవించేటటువంటి జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధమైనటువంటి స్పర్శ లేదు, స్పర్శ లేదు. ఇది కేవలము శరీర యాత్రకి, ఈ శరీరం నడిపించుకోవటానికి పనికొస్తుంది అనేటటువంటి శీర్షాసనం వేయగలగాలి మీరు. ఆ శీర్షాసనం వేసినప్పుడు మొట్టమొదట ఏమొస్తాయి, కష్టాలు సుఖాలుగా మారుతాయి, సుఖాలు కష్టాలుగా మారుతాయి. అది ఎక్కడ ప్రూవ్ అవుతుంది మీకు? మహాభారతంలో దుర్వాసుడు రాజభవనానికి వస్తాడు, కడుపు నిండా ఆహారం పెడతాడు దుర్యోధనుడు, చేయగలిగిన మర్యాదలన్నీ చేస్తాడు. చేశాక ఏమంటాడు, మా అన్నదమ్ములు ఉన్నారు, బంధువులు, మీ అనుగ్రహం వాళ్ళకు కూడా రావాలి, అనుగ్రహం కోసం ఆ పంపించింది వాడు. దుర్వాసుడు కోపం ఎక్కువ అని తెలుసు. అంటే ఏంటి, వీడిక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నా కూడా వాడి దృష్టి అడవిలో ఉంది, అడవిలో వాళ్ళు ఎలా ఉన్నారు, అక్షయ పాత్రతో ఉన్నారు. ఆ అబౌట్ టర్న్, అడవిలో ఉన్నా అక్షయ పాత్ర ఉన్నట్టు జీవించగలగటం. ముందు మీరు ఉన్నట్టు జీవించటం మొదలెడితే అది మీ దగ్గరికి వస్తుంది. ఈ అబౌట్ టర్న్ వేసుకున్న తర్వాత అర్జున విషాద యోగం మనకి అర్థం అవటం మొదలెడుతుంది. ఏంటి అర్జునుడి యొక్క విషాదం, నా కోరికలు తీరలేదు అనేటటువంటి విషాదం లేదు. అసలు అర్జునుడికి, ద్రౌపదికి, ధృతరాష్ట్రుడికి, భీముడికి కోరికలు లేవు. మహారాజపుత్రుడు అడవిలో ఉండమంటే అడవిలో ఉన్నారు, అడుక్కు తినమన్నారు ఏకచిత్రపురంలో అడుక్కు తిన్నారు. కాదు మీరు ఫలానా రాజుగారి ఇంటికి వెళ్ళిపోయి గోవుల్ని కాయండి వంట చేయండి, ఎవరు వంట చేసింది, భీముడు. విరాట పర్వంలో మీరు చదివి ఉంటారు. ద్రౌపది ఏం చేసింది, జల్లు వేసింది, ఇల్లు విడిచింది, సెంట్లు నూరి, సైరేంద్ర అంటే అంతే కదా. మహారాజు పుత్రులు శ్రీకృష్ణుడికి స్వయంగా సంబంధికులు, చేయవలసినటువంటి పన అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళు చేసిందని. అంచేత మొట్టమొదట స్టెప్, భగవద్గీతను మీరు అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరేం చేయరు, మీరేమీ చేయరు. మరేం చేస్తారు మీరు, శరీరము నిలబెట్టుకోవటానికి కావలసినటువంటి పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటారు, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకుంటారు. ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఇంకా మీ కోరికలు ఏమైనా ఉంటాయి కదా మీకు బాధ, ఏముండవు. చేసుకున్న తర్వాత క్రమక్రమంగా మీ లోపలికి ఆ గురువు యొక్క అంశ దిగటం మొదలెడుతుంది. మరి ఇవాళే దిగిపోతుందా మాస్టరు, చెప్పలేను. మీలో చాలామంది మంచి యోగ స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, మీకు గుర్తు రావటం లేదంతే, నేను చేయగలిగేది ఏముంది. అంచేత ఆ యోగ స్థితి ఎప్పుడు మీకు క్లిక్ అవుతుంది చెప్పలేను. ఈరోజు రాత్రి క్లిక్ కావచ్చు. ఏంటి క్లిక్ కావటం అంటే నా ఉద్దేశం, నా భావం, మీరు ఏమీ చేయకుండా ఆ పరమాత్మ మీ హృదయం లోపల ఉన్నటువంటి ఆ గురువు ఏమి నిర్దేశన చేస్తాడో అదే. అర్జునుడు మహాభారత యుద్ధానికి రెడీ అయ్యాడు, రెడీ అయ్యాక తనేం చేయడు, తన రథాన్ని తన శరీరాన్ని నడిపేదవుడు మళ్ళా జగద్గురువే. ఆ మానసిక స్థితి మీరు అర్థం చేసుకుని ఇందులో మనము కొన్ని శ్లోకాలు మాత్రమే తీసుకుని ఆహుతి వేస్తున్నాం. ఆ శ్లోకాల యొక్క అంతరార్థాన్ని గమనించండి. మొట్టమొదట శ్లోకమే ధృతరాష్ట్ర ఉవాచ. రాష్ట్రము అంటే దేహము, ధృత అంటే కలిగి ఉన్నవాడు, దేహాన్ని కలిగి ఉన్నవాడు. ఎవరు దేహాన్ని కలిగి ఉన్నవాళ్ళు? మనం అందరము. మన అందరికీ వచ్చేటటువంటి ప్రశ్న అక్కడ వేస్తున్నాడు వాడు. కానీ ఆ ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు? గుడ్డివాడు. యోగము చాలా గొప్పది ట, శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు జగద్గురువు ట, స్థితప్రజ్ఞత్వం చాలా గొప్పది ట. గుడ్డేగా, మనకి ఏ అనుభూతులు లేవు, భగవంతుడి యొక్క అనుభూతి లేదు, కానీ ఉన్నాడు ట. సరే అంతా బాగానే ఉంది. ఆ గుడ్డితనంలోనే మనం కూడా ఏం చేస్తున్నాం, ధృతరాష్ట్రుడికి వచ్చినటువంటి అనుమానమే మనకు కూడా వస్తుంది. ఏంటా అనుమానం? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవాశ్చైవ కిమ కురువత సంజయ. సంజయ దివ్యదృష్టి గలవాడు. సంజయుడికి వ్యాసుడు ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కావలసినటువంటి దివ్యదృష్టినిచ్చాడు. ఏంటి ఆ ప్రశ్న? ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఇది ధర్మము అని మనకు తెలుసు. ఆ విధమైనటువంటి ధర్మాన్ని కురుక్షేత్రే ఆచరణలో పెడితే కొంపలు అంటుకుపోతాయని కూడా మనకు తెలుసు. రూల్స్ ప్రకారము ఆనెస్ట్గా ధర్మ ప్రకారము మనం ఏదైనా పని చేయకపోతే ఏమవుతుందో ఈ కాలంలో మనకు తెలుసు కదా, కుదరదు. అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఈ రెండింటి మధ్య ఏమొస్తుంది, ఎప్పుడు కూడా యుద్ధం వస్తుంది. ఎప్పుడు యుద్ధం వస్తుంది. అందుకే మీరు చూసుకోండి, మీరు యోగులు అవునా కాదా, మీరు సాధకులు అవునా కాదా అనేటటువంటి మీకు అనుమానం వస్తే ఈ ప్రశ్న మీరు వేసుకోండి. మీకు అనుమానం వచ్చిందా ఈ పని చేయొచ్చా చేయకూడదా, మీకు అనుమానం రాలేదనుకోండి ఖచ్చితంగా మీరు సాధకులు గారు. ఇంచేదంటే మీకు అనుమానం రాలేదంటే రెండే ఉండాలి, ఏది కరెక్టో మీకు ఖచ్చితంగా తెలిసే ఉండాలి. తెలిసిందంటే ఇంకా మీరు చాలా గొప్పవాళ్ళే. తెలియలేదు అంటే మీకు దాని గురించి అవసరం లేదైనా ఉండాలి కదా. అంచేత నిరంతరము మీ జీవితంలో ఆఖరికి మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా ఈ అనుమానం వస్తుంది సాధకుడికి, మంచినీళ్ళు తాగొచ్చా తాగకూడదా. 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు చూస్తాం, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అనుమానం వస్తుంది సాధకుడికి, నేను ఊపిరి పీల్చుకోవచ్చా పీల్చుకోకూడదా. అదృష్టం బాగుండి వాడి చేతిలో అది లేదు, లేకపోతే వాడి అనుమానంలోనే ఉంటాడు, గందరగోళం అయిపోయేది. అంచేత ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ, యుద్ధం కోసం ఏ విధమైనటువంటి యుద్ధం చేస్తున్నామో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదటి యుద్ధం మీ శరీరాల్లో 3 రకాలుగా జరుగుతుంది. ఆ 3 రకాలైనటువంటి యుద్ధాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆ 3 రకాలైనటువంటి యుద్ధాలు గాయత్రి మంత్రంలో భూర్భువస్వాగా హ్రీం శ్రీం క్లీంగా, ఇవాళ శ్రీకృష్ణలో యక్ష గంధర్వ నాగ. పేర్లు మారితే అంతే, శాస్త్రం ఏం మారదు. అంచేత ఆ 3 రకాలైనటువంటి యుద్ధాలు మీరు గుర్తుంచుకోండి. శరీరం ఉంది మనకి, భౌతిక శరీరం. ఈ భౌతిక శరీరానికి తనకి కావలసిన కోరికలు కొనుక్కున్నాయి. భౌతిక శరీరం సుఖంగా ఉండాలనుకుంటుంది, వేడిగా ఉండకూడదు అనుకుంటుంది, ఎండగా ఉంటే చల్లగా కావాలనుకుంటుంది, రకరకాలైనటువంటి భౌతిక సుఖాలు అది కోరుకుంటుంది. కోరుకునేది ఏది, శరీరం. ఉపయోగించుకునేవాడెవడు, యోగి. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఇంకో రకమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది, కోరికలు, రకరకాలైనటువంటి కోరికలు. అదొక వేరే శరీరం ఉంది, కామమయ శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది అని యోగశాస్త్రం చెప్తుంది. 8వ అధ్యాయం నుంచి భగవద్గీతలో మనం సూక్ష్మ శరీరంలోకి ఎలా వెళ్లాలో తెలుసుకుంటాం మనం. ఆ సూక్ష్మ శరీరానికి దానికి కావాల్సిన కోరికలు దానికి ఉన్నాయి, అది నిన్ను వాయిస్తూ ఉంటుంది. యోగి, సూక్ష్మ శరీరం, యుద్ధం, ఇంకా ఆలోచనలు, ఇంకా దాని గురించి గొడవే లేదు కదా. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తారు, మాస్టరు మీరు అనవసరంగా నన్ను ధ్యానం చేయమన్నారు, అసలు ఇన్ని పిచ్చి పిచ్చి ఊహలు వస్తాయని నాకు తెలీదు, ఇదివరకే బెటర్, నేను ధ్యానం చేయటం మొదలెట్టాను కొంపలు అండుకుపోయాయి, అసలు ఇన్ని పిచ్చి పిచ్చి కూడని ఆలోచనలు నాలో ఉన్నాయా, వాళ్ళకి తెలియదు అసలు. అది చాలా కరెక్ట్ అని, ఇల్లు కట్టాలి అంటే ఫౌండేషన్ తవ్వుతాం, తవ్వితే మట్టి బయటకు వస్తుంది, మట్టి బయటకు వస్తుంది ఇంకే ఇల్లు కడతారు. గోడ కట్టమంటే వీడు గుంట తవ్వుతున్నాడే అంటావా మనం, గోడ కట్టాలి అంటే గుంట తవ్వాలి. అంచేత ఆలోచనలు వస్తాయి, అందులో తప్పేం లేదు, కానీ ఆ ఆలోచనలు మనకి ఇష్టం లేదు, ఆ ఆలోచనలు కూడనివి అని మనకి తెలిసినా కూడా వస్తున్నాయి. 3వ రకమైనటువంటి యుద్ధం. ఈ 3 రకాలైనటువంటి యుద్ధాలు గుడ్డిగా చేస్తున్నాం మనం. శరీరం యొక్క కోరికలు తెలియదు, యోగి యొక్క కోరికలు తెలియదు, కామమయ శరీరం యొక్క కోరికలు తెలియదు, యోగి యొక్క కోరికలు తెలియదు, మనోమయం యొక్క కోరిక ఆలోచనలు తెలియవు, యోగి యొక్క ఆలోచనలు తెలియవు. గుడ్డివాడు ఎవరిని అడుగుతున్నాడు, దివ్య దృష్టి కలిగినటువంటి మహాత్ములని. వాళ్ళు చెప్పగలరు మనకి, మిగతా వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఈ విషాదము నుంచి, సాధకుడు యొక్క విషాదం నుంచి బయట ఎలా పడతాం అన్నది రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి.